ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय,
ओम नमो भगवते वासुदेवाय,
ओम नमो भगवते वासुदेवाय,
ओम नमो भगवते वासुदेवाय।
श्रीमद् भगवत गीता यथातथम् 5वां अध्याय श्लोकं संख्या 3। ज्ञेयः सः नित्या सन्यासी यः न द्वेष्टि न कांक्षति निद्वन्द्वः हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते। ज्ञेयः स नित्यसन्न्यासी यो न द्वेष्टि न कांक्षति निद्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते। ज्ञेयः తెలియబడును సహ అతడు నిత్య ఎల్లప్పుడును సన్యాసి పరిత్యజించువాడు యహ ఎవరు న ద్వేష్టి ద్వేషింపడు న కాంక్షతి కోరడు నిద్వంద్వ ద్వంద్వముల నుండి విడబడిన వాడు హి నిశ్చయముగా మహాబాహో గొప్ప బాహు పరాక్రమం కలవాడా సుఖం సుఖముగా బంధాత్ బంధము నుండి ప్రముచ్యతే సంపూర్ణముగా ముక్తుడు కాగలడు। తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య। తాత్పర్యం కర్మఫలములను ద్వేషించుట గాని కోరుట గాని చేయనివాడు నిత్య సన్యాసిగా తెలియబడును। ఓ మహాబాహుడవైన అర్జున, ద్వంద్వముల నుండి విడివడి ఉండు, అట్టివాడు లౌకిక బంధములను సులభముగా దాటి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు। భాష్యం కృష్ణ భక్తి రసభావన యందు సంపూర్ణముగా నిమగ్నుడైన వాడు కర్మ ఫలములను ద్వేషించుటగాని కోరుటగాని చేయనందున నిత్య సన్యాసి అయి ఉన్నాడు। శ్రీకృష్ణుడితో తనకు గల నిత్య సంబంధమున తన నిజస్థితిని ఎరిగి ఉన్న కారణముగా భక్తియుక్త సేవకు అంకితుడయ్యుండు, అట్టి త్యాగి జ్ఞానమునందు పరిపూర్ణుడయ్యుండును। శ్రీకృష్ణుడు పూర్ణుడనియు మరియు తాను అట్టి పూర్ణము యొక్క అంశననియు ఆ భక్తుడు సంపూర్ణముగా ఎరిగియుండును। అట్టి జ్ఞానమే వాస్తవమునకు గుణరీతిని మరియు పరిమాణరీతిని సరి అయ్యున్నందున సమగ్ర జ్ఞానమై ఉన్నది। అంశలు ఏనాడునో పూర్ణముతో సమానము కాలేనందున కృష్ణునితో ఏకత్వం అనేది భావము ఎన్నడనూ సరి అయినది కాదు। జీవుడు భగవానునితో గుణరీతిగానే సమానుడు గాని పరిమాణరీతిని కాదని నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానము కోరికలు చింతలు లేనటువంటి పూర్ణాత్మునిగా మనుజుని చేయగలదు। అట్టివాడు ఏది చేసినను కృష్ణుని కొరకే చేయును కనుక అతని మనస్సునందు ద్వంద్వములు పొడసూపవు। ఆ విధముగా ద్వంద్వాతీతుడై అతడు ఈ భౌతిక జగమునందును ముక్తుడై ఉండగలడు। నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భక్తుల శ్రీమతే భక్తివేదాంత స్వామి నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారణం శేషశూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే। देह सनित्य सन्यासी योन द्वेष्टि न कांक्षति. కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ ఈ కర్మయోగం అధ్యాయం 5వది. కర్మయోగం అంటే ఇది సాధారణమైనది కాదు. కృష్ణ భక్తి ఏ విధంగా చేయాలి అంటే కృష్ణుడి యొక్క భక్తిలో కర్మని ఏ విధంగా వనరించాలనేది ఈ అధ్యాయం. దీనికంటే ముందర మనకి 3వ అధ్యాయం కర్మయోగం వచ్చింది ముందర, కానీ అది దీనికి భిన్నమైంది. అది వర్ణాశ్రమ విధానం ప్రకారం తన యొక్క విద్యుత్ ధర్మాలను ఆచరించడం అనేది ఆ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ ఇది కృష్ణ భక్తితో కూడిన కర్మ అన్నమాట. కృష్ణ భక్తి ఏ విధంగా చేయాలి అనేది చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. అందులో సన్యాసి ఎవరు నిజమైన సన్యాసి అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఎవరు జ్ఞేయ స నిత్య సన్యాసి తెలుసుకో అర్జున, తెలుసుకో స అతడు నిత్య సన్యాసి, ప్రతి ఎప్పుడు కూడా సన్యాసి. ఎవరు యో ఎవరైతే నా ద్వేష్టి ద్వేషించడో, నా ద్వేష్టి నా కాంక్షతి మరియు కోరుకోడు కోరడు. వేటిని కోరడు? వేటిని కోరడు? కర్మ ఫలములను. కర్మ యొక్క ఫలితాలను ఎవరైతే కోరకుండా ఉంటాడో అతను సన్యాసి. మరియు కేవలం కోరకుండా ఉండడమే కాదు, వాటి యొక్క ఫలితాలను కూడా ద్వేషించుకోడు. ద్వేషించడం అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ద్వేషించడం అంటే అంటే కొంతమందికి ఇష్టం ఉండదు, ఓ ఇది నాకు ఎందుకు భగవంతుడు ఈ విధంగా ఇచ్చాడు, నేను ఇది అనుభవించడానికి సరైన వాడిని కాదు, నేను చాలా మంచివాడిని, నేను ఎప్పుడు కూడా బాగానే ప్రవర్తిస్తున్నాను కదా, నేనేమి తప్పు పని చేయడం లేదు కదా అంటే ఆ వ్యక్తి ఈ జన్మలో తప్పు పని చేయకుండా ఉండొచ్చు. కానీ అనేక జన్మలు పూర్వం అనేక జన్మల్లో మనం అనేకమైన కర్మలు మనం చేసాం, వాటి యొక్క ఫలితం అనేది ఇప్పుడు అనుభవిస్తాం. వెంటనే దాని ఫలితం కనపడదు. అది ఎలా అర్థం చేసుకోవచ్చు అండి? కర్మ ఫలం ఒక విధంగా చెప్పాలండి, కర్మ యొక్క ఫలం అర్థం చేసుకోవడం చాలా కష్టం. దీనికంటే ముందల అధ్యాయంలో 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు ఏమిటి, కర్మ యొక్క ఫలితాన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. ఏది కర్మ, ఏది వికర్మ, ఏది అకర్మ అనేది కూడా వివరించాడు కృష్ణుడు. ఒక విధంగా చూస్తే చాలా కష్టం అన్నమాట దీన్ని అర్థం చేసుకోవడం. మరి కనీసం కొంచెమైనా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఎలాంటిదంటే అది మనం ఒక విత్తనం నాటామనుకోండి, ఉదాహరణకి ఒక మామిడి చెట్టు లేదా ఏదో ఒక పళ్ళ చెట్టు నాటాం. అది ఒక చెట్టు 10 నెలలకి అది పంటకు వస్తుంది, ఇంకొక చెట్టు 2 ఏళ్లకి పంటకు వస్తుంది, ఇంకొక చెట్టు 3 ఏళ్ల తర్వాత అది ఫలాన్ని ఇవ్వడం మొదలు పెడుతుంది. అదేవిధంగా మనం చేసే కర్మలు కూడాను ఒక్కొక్క కర్మ దాని యొక్క ఫలితం ఒక్కొక్క సమయంలో అది బయటకు వస్తుంది. కానీ అన్నీ ఒకేసారి ఫలితం మనకి వచ్చేయాలి, నేను ఇప్పుడు మంచిగా ప్రవర్తిస్తున్నాను, నేను బాగున్నాను, నేను ఎటువంటి తప్పులు చేయకుండా శాస్త్రం ప్రకారమే నడుచుకుంటున్నాను అంటే అన్నీ కూడా సక్రమంగా మనకి ఉండాలనేమి నియమం లేదు. ఎందువలన, మనం అనాది కాలం నుంచి భౌతిక సంసారంలో ఉన్నాం. మనం అనేక జన్మల్లో అనేకమైన అంటే శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించాం, వాటికి ఫలితాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. మరి ఇది ఎవరు అర్థం చేసుకోగలరు దీన్ని సక్రమంగా అంటే, కృష్ణ భక్తి రసభావన యందు సంపూర్ణముగా నిమగ్నుడైన వాడు కర్మ ఫలములను ద్వేషించుడు గాని కోరుడు గాని చేయనందున నిత్య సన్యాసి అయి ఉన్నాడు. ఎవరు మరి వీటిని చక్కగా అర్థం చేసుకోగలరు అంటే ఇక్కడ చెప్తున్నారు ప్రభువులు, కృష్ణుడు కూడా చెప్తున్నాడు. కృష్ణ భక్తి భావన యందు సంపూర్ణముగా నిమగ్నై ఉండాలి. సంపూర్ణంగా నిమగ్నై ఉండడం అంటే తన యొక్క సమయం అంతా రోజులో 24 గంటలు కృష్ణ భక్తి భావనలోని నిమగ్నుడై ఉంటాడు. అటువంటి వ్యక్తి నిద్రిస్తున్నా కూడా అది కృష్ణుడి కోసమే చేస్తాడు. అతను తింటున్నా, భుజిస్తున్నా, లేదా శయనిస్తున్నా, లేదా ఎటువంటి పని చేస్తున్నా కూడాను, లేదా ప్రయాణం చేస్తున్నా, ఎక్కడున్నా కానీ అది కృష్ణుడి కోసం చేస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి అతని జీవితంలో లేదా మంచి చెడు ఇవన్నీ కూడా వాటిని గురించి పట్టించుకోడు. ఎందుకని, అది మంచిదైన అవ్వచ్చు లేదా చెడుదైన అవ్వచ్చు లోకం దృష్టిలో, కానీ అది మాత్రం కృష్ణుడికి ఆనందం ఇచ్చేదనుకోండి, అప్పుడు అతను దాన్ని చేస్తాడు. కాబట్టి అతను రెండింటికి ద్వంద్వాతీతుడు అవుతున్నాడు. మంచి చెడు, సుఖ దుఃఖం, మాన అవమానం వీటన్నిటికీ అతీతుడు అవుతున్నాడు. ఏ విధంగా?
ఏదైతే కృష్ణుడికి ఆనందం ఇస్తుందో అది చేస్తున్నాడు కాబట్టి ఈ రెండింటితో అతనికి ఎటువంటి పని లేదు. మనం చూడొచ్చు ఎలాగా, అర్జునుడి విషయంలో చూసినట్లయితే చాలామంది ఈరోజు కూడా కలియుగంలో ఏమంటారంటే కృష్ణుడు చాలా తప్పు చేయించాడు అర్జునుడి ద్వారా, అంతమంది రాజుల్ని అంతమంది సైన్యాన్ని చంపించవలసిన అవసరం ఏముంది, అదంతా దారుణం కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు ఈనాటికి కూడా. అంటే అది లోకం దృష్టిలో ఏదో ఒక తప్పుడు పనిగా కనపడుతుంది. కానీ అర్జునుడు ఎందుకు చేశాడు ఆ విధంగా? అంతమందిని చంపడం అనేది సాధారణంగా మనం ఆలోచిస్తే అంతమంది చంపడం అనేది దారుణం అనిపిస్తుంది. మరి ఎందుకు అర్జునుడు మరి చంపాడు? నిజానికి చెప్పాలంటే అర్జునుడు క్షత్రియ ధర్మం అని కూడా చంపలేదు. కానీ నిజానికి చెప్పాడు కృష్ణుడు, నువ్వు క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయమని. కానీ అది కాదు అసలైన కారణం. ఎందుకంటే కారణం ఏంటంటే అర్జునుడి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు కూడా అర్జునుడు కృష్ణుడితోనే ఉంటాడు, కృష్ణుడు కూడా అర్జునుడితో కలిసి తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ ఇంకా ఏమిటి, భగవద్గీతలో అర్జునుడు కృష్ణుని భగవంతుడిగా కూడా దర్శించడం జరిగింది. అదేవిధంగా అర్జునుడు కృష్ణుడికి శరణాగతి పొందుతాడు, నువ్వేది చెప్తే నేను అది చేస్తాను. కాబట్టి కృష్ణుడు అనేక శ్లోకాలు ఏమని చెప్తాడు, ఇవన్నీ ద్వంద్వాలకు అతీతంగా ఉండి నువ్వు నీ యొక్క ధర్మాన్ని చెయ్యి. అదేవిధంగా నేను చెప్తున్నాను నా యొక్క సలహా ఏమిటి అంటే ఏమని చెప్తున్నాడు కృష్ణుడు చివరిగా తన యొక్క నిర్ణయం ఏమని చెప్తున్నాడు? అనేక శ్లోకాల్లో అనేక అధ్యాయాలు అనేక విధాలుగా చెప్పి నీ యొక్క క్షత్రియుడిగా నీవు ధర్మాన్ని చేయాలి, వర్ణాశ్రమం ప్రకారం నువ్వు చేయాలి, నీ యొక్క కర్మగా నువ్వు చేయాలి, ఒక జ్ఞానం కలిగిన వ్యక్తిగా నువ్వు యుద్ధం చేయాలి అని అనేక విధాలుగా చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి. కానీ చివరిలో ఏమని చెప్పాడు, ఇవన్నీ ధర్మాలని వివరించి, కర్మయోగం జ్ఞానయోగం ఈ విధంగా అనేక ధర్మాలని వివరించి చివరికి ఏమని చెప్పాడు, ఇవన్నీ సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ అహం ద్వాం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ. కృష్ణుడు చెప్తున్నాడు ఇవన్నీ కూడా వదిలే, నువ్వేదో వర్ణాశ్రమ ధర్మం ఈ ధర్మం ఆ ధర్మం అన్ని, ఇదే నిజంగా భక్తిని అక్కడ చెప్తున్నాడు కృష్ణుడు. భక్తిని వివరిస్తున్నాడు. భక్తి అంటే ఏమిటి? శరణాగతి. మామేకం శరణం రజ, అదే భక్తి. కాబట్టి కృష్ణుడు అర్జునుడికి శరణాగతి పొందమని చెప్తున్నాడు కనుక అప్పుడు ఏదైతే కృష్ణుడు చెప్పింది ఉందో యుద్ధం చేయమని చెప్తున్నాడు. తిరిగి అనేక శ్లోకాల్లో అనేక ప్రదేశాల్లో కృష్ణుడు అర్జునుడు యుద్ధం చేయమని చెప్తున్నాడు. కాబట్టి కృష్ణుడు అప్పుడు అర్జునుడు చివరికి ఏమంటాడు, కరిష్యే వచనంత నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, అప్పుడు నీకు యుద్ధం చేయడమే సరైనదని చెప్తే అప్పుడు యుద్ధం చేయడం మొదలు పెడతాడు. ఎందుకని ఇక్కడ మిగతా ధర్మాలన్నీ ఆలోచించలేదు ఇక్కడ అర్జునుడు. నేను భగవంతుడికి శరణాగత అవ్వాలంటే భగవంతుడు ఏం చెప్తే అది నేను చేస్తేనే అది ఆయనకు ఆనందం. కాబట్టి మొదట్లో ఏమిటి మరి అర్జునుడు తన యొక్క బంధువులు మిత్రులు స్నేహితులు అందరినీ కూడా చంపవలసి వచ్చింది యుద్ధంలో, అవన్నీ కూడా ఆలోచించలేదు. ఇది కృష్ణుడికి ఆనందం ఇస్తుంది కాబట్టి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు అర్జునుడు. కానీ మనం అనుకోవచ్చు క్షత్రియుడిగా క్షత్రియుడి యొక్క ధర్మం యుద్ధం చేయడం, అది నిజమే. కానీ దానికంటే ఉన్నతమైన అవగాహన ఏమిటి అంటే సంపూర్ణమైన కృష్ణ భక్తి భావంలో ఉండే అవగాహన, కృష్ణుడికి ఆనందం ఇస్తుందా ఇవ్వదా అనేదే అతని యొక్క ఆలోచనలో ఉంటుంది. అంతేగాని నాయక ధర్మమా ఇతరుల ధర్మమా, ఇది సంఘానికి ఇష్టమైందా సంఘానికి ఇష్టం కాదా, ఇవన్నీ ఏంటి సంఘానికి ఇష్టమైందా కాదా అంటే లౌకికంగా చూస్తారు వాళ్ళు, సుఖ దుఃఖం మాన అవమానం ఈ విధంగానే ఒక విషయాన్ని చూస్తారు. కానీ అది భగవంతుడికి ఆనందాన్ని ఇస్తుందా లేదా అనేది ఎవరు కూడా గమనించరు సాధారణమైన మనిషి, సాధారణంగా ఉండే వ్యక్తులు. కానీ ఎవరైతే కృష్ణ భక్తి రసభావన యందు సంపూర్ణంగా నిమగ్నమై ఉంటాడో అటువంటి వాళ్ళు ఈ రెండింటిని కూడా పట్టించుకోకుండా కేవలం కృష్ణుడికి ఆనందాన్ని ఇచ్చేది దేన్నైనా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఇంకా ఇదే విషయాన్ని కృష్ణుడు అనేక చోట్ల చెప్తున్నాడు, రెండో అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. ఏమిటి, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమోపాయనో నిత్యో తాంతితిక్ష్వస్వ భారత. ఏంటి, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, శీత ఉష్ణం చలి వేడి సుఖం దుఃఖం ఇవన్నీ ఎట్లాంటివి, ఏ విధంగా అయితే ఎండాకాలం వర్షాకాలం చలికాలం వచ్చి వెళుతూ ఉంటాయో ఆ విధంగా అవి కూడా మన జీవితంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అవేమీ శాశ్వతమైనవి కావు. ఎందువల్ల మన యొక్క కర్మ అనేది శాశ్వతమైనది కాదు, దాన్ని ఇప్పుడు అనుభవిస్తాం మళ్ళీ అది పోతుంటే మళ్ళీ కొత్తగా మనం కర్మ చేస్తూ ఉంటాం ఈ భౌతికమైన సంసారంలో. కాబట్టి కృష్ణుడు చెప్తున్నాడు వీటిని సహిస్తూ తాం తితిక్ష్వస్సు అంటే సహిస్తూ ఏం చేయాలి, భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమని చెప్తున్నాడు. ఎవరైతే వీటిని సహిస్తూ భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు మోక్షాన్ని పొందడానికి అర్హులు. ఇంకా అదే అధ్యాయంలో చెప్తున్నాడు కృష్ణుడు సుఖ దుఃఖే సమోకృత్వ లాభాలాభౌ జయాజయం తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. అంటే సుఖ దుఃఖాలను కానీ లాభాలాభములు కానీ జయాపజయములు కానీ లెక్కింపక యుద్ధము కొరకే యుద్ధము చేయము అని చెప్తున్నాడు. యుద్ధం కొరకే ఎందుకు, ఇక్కడ ఇక్కడేం మాట్లాడుతున్నాడు కృష్ణుడు, ధర్మం క్షత్రియుడి యొక్క ధర్మం మాట్లాడుతున్నాడు. యుద్ధం కొరకు యుద్ధం చేయాలి, ఎందువల్ల యుద్ధం కొరకు యుద్ధం చేయాలి, నువ్వు క్షత్రియుడు కాబట్టి క్షత్రియుడి ధర్మం యుద్ధం చేయాలి కాబట్టి నువ్వు నీ ధర్మంగా యుద్ధం చేయమని చెప్తున్నాడు. ఆ విధంగా చేయడం వలన నీకు పాపం అంటదు అని చెప్తున్నాడు. అది నాకు ఆనందాన్ని ఇస్తుంది అని కృష్ణుడు ఇక్కడ అనడం లేదు. ఆ విధంగా నువ్వు చేయడం వలన అది నాకు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి నువ్వు చేయమంటలేదు. ఇక్కడ దానికంటే కింద స్థాయిలో మాట్లాడుతున్నాడు. ఏంటి, వర్ణాశ్రమ విధానం ప్రకారం ఒక వ్యక్తి క్షత్రియుడైతే అతను యుద్ధం చేయాలి కాబట్టి యుద్ధం కోసం యుద్ధం చేసినట్లయితే నీకు పాపం రాదు అని చెప్తున్నాడు. పాపం అంటదు. దానివల్ల ఏంటి, దానివల్ల నీకు మంచిగా జరుగుతుంది. ఏమిటి, స్వర్గం వస్తుంది ఒకవేళ మరణించినట్లయితే యుద్ధంలో. లేదంటే ఇక్కడ ఇది ఇక్కడే ఈ రాజ్యాన్ని నువ్వు వెళ్తావు, సుఖభోగాలను అనుభవించగలవు. ఎలా చూసినా నీకేమి నష్టం లేదు. అదేవిధంగా పాపం కూడా అంటుంది. అది తక్కువ స్థాయి. దేనికంటే తక్కువ స్థాయి, కృష్ణ భక్తి, సంపూర్ణమైన కృష్ణ భక్తి కంటే తక్కువ స్థాయిలో ఉన్నదే అది. అది వర్ణాశ్రమ విధానం ప్రకారం ఆచరించే ధర్మం కానీ అది కృష్ణుడి కోసం చేస్తున్నది కాదు. ఏ విధంగా అలా ఆలోచించి చేసినట్లయితే, నేను క్షత్రియుడిని కాబట్టి యుద్ధం చేయాలని చేస్తే అది వర్ణాశ్రమ విధానంలో ఉన్నదే కానీ అది కృష్ణుడికి సంపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వదు. అలా కాకుండా వ్యక్తి ఇది కృష్ణుడికి ఆనందమైంది అనే భావంతో చేసినట్లయితే అది సంపూర్ణ కృష్ణ భక్తి రసభావన. కాబట్టి రెండింటికి కూడా తేడా ఉంది. చాలామంది అంటుంటారు బయట, నువ్వు నీ యొక్క ధర్మాన్ని నిర్వర్తించు చాలు అంటారు. కానీ జీవి యొక్క సహజమైన ధర్మం ఏమిటి, అసలైన ధర్మం, జీవుడి యొక్క అసలైన ధర్మం, పరమ ఉత్కృష్టమైనది, అన్నింటికంటే ఉన్నతమైన ధర్మం ఏమిటి, మనకి ఇప్పుడు ఉన్నది ఏంటంటే మనం ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి భౌతిక సంసారంలో మనకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ లేదా విద్యార్థి రకరకాలుగా మనకి ధర్మాలు ఉన్నాయి. ఇవన్నీ తాత్కాలికమైనవే, ఈ శరీరంతో సంబంధించినవి. కానీ జీవి యొక్క అసలైన ధర్మం ఉంది. అది ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు కూడా. శ్రీకృష్ణుడు పూర్ణుడనియు మరియు తాను అట్టి పూర్ణం యొక్క అంశననియు ఆ భక్తుడు సంపూర్ణంగా ఎరిగి ఉంటున్నాడు. ఇది సహజమైన స్థితి. శ్రీకృష్ణుడు పూర్ణుడు, మనం అతని యొక్క అంశ. ఇంకా అంశ ఎటువంటిది, అట్టి జ్ఞానమే వాస్తవమునకు గుణరీతిని మరియు పరిమాణ రీతిని సరి అయి ఉన్నందున సమగ్ర జ్ఞానమై ఉన్నది. ఇది నిజమైన జ్ఞానం. ఏది, శ్రీకృష్ణుడు పరిపూర్ణుడు, నేను ఆయన యొక్క అంశను అని. ఇంకా అంశలు ఏనాడు పూర్ణముతో సమానం కాలేనందున కృష్ణుడితో ఏకత్వం అనేది భావము ఎన్నడూ సరి అయింది కాదు. చాలామంది చెప్తుంటారు ఇది, దీన్నే మాయావాదం అంటారు. ఏమిటి, అంశలు ఏనాడును కూడా పూర్ణముతో సమానం కాలేవు. భగవంతుడు పరిపూర్ణుడు, మనం ఆయనలో అంశలం. ఈ అంశ పూర్ణంతో ఎప్పుడు కూడా సమానం కాదు. ఒక ఉదాహరణకి, మనం ఒక కారు తీసుకున్నాం అనుకోండి, కారులో ఒక బోల్ట్ ఉంటుంది లేదా క్లచ్ గేర్ వీల్ ఉంటుంది, చక్రం. ఈ చక్రం ఎప్పుడు పూర్తిగా కారుతో సమానం కాదు. ఆ చక్రం లేదా బోల్ట్ ఇవన్నీ కూడాను ఆ కారులోని భాగాలే కదండి. కారులో ఒక భాగమే కానీ ఈ బోల్ట్ కారు అని మనం అన్నాం ఎప్పుడు. కానీ ఈ బోల్ట్ ఎప్పుడైతే కారులో ఉంటుందో దాన్ని మొత్తాన్ని కలిపి కారు అని పిలుస్తాం. ఆ కనపడే ఆకారం మొత్తం ఏదైతే నాలుగు చక్రాలతో కనపడుతుందో దాన్ని కారు అంటాం. కానీ ఈ బోల్ట్ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఇది కారు అని, దీన్ని కారు అని మనం ఎప్పుడు కూడా పిలవం. లేదా చక్రాన్ని కారు అని పిలవం, లేదా గేర్ రాడ్ని కారు అని పిలవం. ఎప్పుడు కారని పిలుస్తాం, దాని ఆకారంలో ఉండి అన్ని అమరిక అంతా అందులో ఉంటే దాన్ని అప్పుడు కారు అంటాం. అంతేగాని ఒక వస్తువు బయటకు వచ్చినంత మాత్రాన అది కారవ్వదు. కానీ ఇక్కడ ఎవరైతే మూర్ఖమైన జనులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఏం చేస్తుంటారంటే మనం అంశలం కానీ మనం కూడా భగవంతుడితో సమానం అని చెప్తుంటారు, వాదిస్తూ ఉంటారు. అందువల్ల ఏం జరుగుతుంది, అందువల్ల ఏం జరుగుతుందో కూడా చెప్తున్నారు ఇక్కడ. జీవుడు భగవానునితో గుణరీతిగానే సమానుడు కానీ పరిమాణ రీతిని కాదనేది నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానము కోరికలు చింతలు లేనటువంటి పూర్ణాత్మునిగా మనుజుని చేయగలదు. ఏమిటి, జీవుడు భగవానునితో గుణం, ఏదైతే గుణాలు ఉన్నాయో లక్షణాలు, ఈ లక్షణాలు భగవానుతో సమానమైనవి. భగవాన్లో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో మనలో కూడా అటువంటి లక్షణాలే ఉన్నాయి. కానీ అవి ఇప్పుడు భౌతిక సంసారంలో మనం ఉన్నందున అవి కప్పివేయబడ్డాయి. దేని ద్వారా? సత్వరజస్తమో గుణాల ద్వారా, ఈ త్రిగుణాల ద్వారా అవి కప్పివేయబడి ఉన్నాయి, ఈ శరీరం ద్వారా, భౌతికమైన శరీరం ద్వారా. కానీ అవి ఎప్పుడైతే బయటకు వస్తాయో పూర్తిగా, అవి ఎలా ఉంటాయి, భగవంతుడు కృష్ణుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో అటువంటి లక్షణాలే మనలో కూడా ఉంటాయి. ఏమిటి భగవంతుడి యొక్క లక్షణాలు? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిత్ ఆనంద విగ్రహ, సత్ చిత్ ఆనంద విగ్రహ. భగవంతుడి యొక్క విగ్రహం, భగవంతుడి యొక్క రూపం ఎటువంటిది? సత్ చిత్ ఆనంద, శాశ్వతమైనది, పరిపూర్ణ జ్ఞానం కలిగింది, పరిపూర్ణమైన ఆనందం కలిగింది. అదేవిధంగా మన యొక్క దేహం కూడా మనం ఎప్పుడైతే సాక్షాత్కారం పొందుతామో భగవంతుణ్ణి దర్శిస్తామో మనల్ని మనం అప్పుడు మనల్ని మనం కూడా చూసుకోగలం. అంటే ఆత్మస్థితిలో ఇప్పుడు మనం దేహభావంలో ఉన్నాం, దేహాన్నే చూస్తున్నాం. ఈ దేహం శాశ్వతమైంది కాదు. ఎప్పుడైతే ఆ సాక్షాత్కారం జరుగుతుందో అప్పుడు మనం ఎలా ఉంటాం? మనం కూడా సచ్చిద్ ఆనంద విగ్రహాన్ని కలిగి ఉంటాం. అంతేగాని భగవంతుడిలో ఐక్యం అయిపోవడము, ఒకటైపోవడము, భగవంతుడు మనం సమానమైపోవడం అనేది జరగదు. ఈ భావన చాలా మందిలో ఉంటుంది. బయటికి వెళ్తే మనం ఇదే వింటుంటాం, భగవంతుడు కలిసిపోవడం, ఐక్యం అయిపోవడం, నేను భగవంతుడిని ఒకటే అనే ఆలోచనలు, అనే భావనలు చాలా మంది ప్రచారం కూడా చేస్తూ ఉంటారు ఇది. కానీ ఎవరైతే ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారో, దాన్ని విశ్వసిస్తారో, వాళ్ళలో ఎప్పటికి కూడా భక్తి అనేది ఉదయించదు. ఒకవేళ భక్తి ఉన్నా కూడా నాశనం అవుతుంది. అందుకని చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట, ఏమిటి, మాయావాది భాష సునిలే హోయ్ సర్వనాశ్. ఎవరైతే ఈ మాయావాది భాష వింటారో వాళ్ళలో ఉన్న జ్ఞానం, భక్తి అన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఎందువలన, ఎప్పుడైతే ఈ జ్ఞానం మనం తీసుకున్నామో మనం ఏం ఆలోచించడం మొదలు పెడతాం, అక్కడ కృష్ణుడు ఉన్నాడు, నేను కృష్ణుడు సమానమే అనే భావంలో ఉంటాం. అప్పుడు భగవంతుడికి సేవ చేయవలసిన అవసరం ఏముంది? మనమే భగవంతుడు అయిపోతే అసలు సేవ అనే దానికి అవకాశమే ఉండదు, లేదా అతన్ని పూజించవలసిన అవసరమే లేదు. నేను భగవంతుడికి సమానమైనప్పుడు కృష్ణుడిని నేను పూజించడం ఎందుకున్నాను, నేనే పూజించుకోవచ్చు. అది కూడా ఉంది. దాన్ని ఏమంటారంటే అహంగ్రహోపాసన. అహంగ్రహోపాసన అంటే తనని తానే పూజించుకోవడం. అలా కూడా చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. వీళ్ళందరినీ కృష్ణుడు ఏమంటున్నాడంటే మూర్ఖులు అని చెప్తున్నాడు, మూఢులు అని చెప్తున్నాడు. ఎందుకని, నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే, నా మా దుష్కృతినో మూఢా ప్రపద్యంతే, మూఢులైన వాళ్ళు నన్ను ఆశ్రయించరు. దుష్కృతులు అంటే పాప పనులు చేసేవాడు, నరాధమ నరుల అధములు, మాయాపహృత జ్ఞానం. ఎవరి యొక్క జ్ఞానం అయితే మాయ తీసుకెళ్ళిపోతుందో, జ్ఞానం మాయ తీసుకెళ్ళిపోవడం అంటే నేను భగవంతుడితో సమానం అనుకోవడమే వాళ్ళకి జ్ఞానాన్ని మాయ లాగేసుకున్నట్టు. అన్ని విధాలా నేను భగవంతుడు సమానం అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మన యొక్క జ్ఞానాన్ని మాయ లాగేసినట్లే. ఇంకా ఏమంటున్నారు, ఆసురీ భావం ఆశ్రితం. అసుర లక్షణాలు కలిగి ఉంటారు. ఏమిటి, ఈ ముల్లోకాలకు కూడా నేనే అధిపతిని అవ్వాలి అని వాళ్ళు భగవంతుని ఆశ్రయించరు. మనకు తెలుసు అసురులు ఉన్నారు కదా, అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద అసురులు ఎవరు, రావణాసుర, కంస, వీళ్ళందరూ అసురులు అన్నమాట. వాళ్ళు కూడా భగవంతుని శరణాగతి పొందరు. కానీ మనం కలియుగంలో కూడా మనం కూడా చిన్న చిన్న అసురులం. మనం భగవంతుని శరణాగతి పొందమని ఎంత ప్రార్థిస్తున్నా, ఎంత చెప్తున్నా, ఎవరో వినడం లేదు. ఎంతసేపటికి మనం ఏం ఆలోచిస్తాం, మన ఇంద్రియ భోగం గురించి, నేను ఏ విధంగా ఆనందంగా ఉండగలను, నేను ఏ విధంగా ఈ అంటే అప్పుడున్న అసుర్లు మొత్తం ముల్లోకాలకి రాజవాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మనం ఉన్న ప్రదేశానికో, మన ఊరికో, లేదా మన జిల్లాకో, మన కన్స్టిట్యుయెన్సీకో, మన ఎంపీఓ ఎమ్మెల్యేలో అవ్వాలని మనం ప్రయత్నం చేస్తాం. అంతేగాని భగవంతుడిని మాత్రం అసలు పక్కన పెట్టేస్తాం. అందరూ నన్నే పూజించాలనే భావంలో ఉన్నారు. ఈరోజు అదే కదా జరుగుతుంది. ఇప్పుడున్న నాయకులు అందరూ కూడా ఏంటి, వాళ్ళని పూజించడమే వాళ్ళు చూస్తున్నారు, కానీ భగవంతుడు పూజింపబడుతున్నారా లేదా అనేది ఎవరైనా పట్టించుకుంటున్నారా? అసలు లేదు. ఇంకా ప్రభుపాదులు వారు చెప్తారు భగవద్గీతలో ఏంటంటే, ఒక జీవుడికి మాయ ఎలా పరీక్షిస్తుందంటే, జీవుణ్ణి చివరికి అతను ఏమనుకుంటాడంటే నేనే భగవంతుణ్ణి అనేదే మాయ యొక్క చివరి పరీక్ష అనమాట. జీవుడికి నేనే భగవంతుణ్ణి, భగవంతుడితో నేను సమానం అని కూడా అనుకుంటుంటాను. అది మాయ యొక్క పరీక్ష అనమాట. కానీ మనం ఇప్పుడు కూడా భగవంతుడితో సమానం కాదు, గుణరీత్యా సమానం. ఏ విధంగా? మనం కూడా శాశ్వతులమే, భగవంతుడు శాశ్వతుడే. మనం కూడా సచ్చిదానంద విగ్రహం ఉంది, భగవంతుడికి ఉంది. కానీ అన్ని విధాలా మనం పరిమాణంలో మనం భగవంతుడితో సమానం కాదు. అందుకనే మనం అణువులం, భగవంతుడు విభువు. చాలా చాలా అనంతమైన వాడు భగవంతుడు. మనం చాలా చాలా పరిమితమైన వాళ్ళం, అణువులం. అణువు అంటే చాలా చిన్నది, విభు అంటే చాలా చాలా పెద్దది. ఎంత పెద్దది? దానికి అవధులే లేవు, దానికి పరిమితి అనేది లేదు. భగవంతుడు అంత గొప్పవాడు, మనం ఇంత చిన్నవాళ్ళం. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, అంశలు అని చెప్తున్నారు. అంతేగాని మనం పూర్ణమైన భగవంతుడితో సమానమైన వాళ్ళం కాదు. ఎప్పుడైతే ఈ జ్ఞానం మనం తెలుసుకుని భగవంతుడి యొక్క ఆనందం కోసం నిరంతరం మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో, ఏమిటండి మరి భగవంతుడి యొక్క ఆనందం కోసం ప్రయత్నం చేసేది ఏమిటి? అసలు ఆ ప్రయత్నాలు ఎలా ఉంటాయి? మనం చెప్తున్నాం మొదటి నుంచి భగవంతుడి యొక్క ఆనందం కోసం చేయండి అన్నీ. మరి ఏంటండి, ఎలా చేయొచ్చు? అసలు మనం ఇప్పుడు ఏం చేయగలం? ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులు, మనం కలియుగంలో ఉన్నాం, మనకి ఆయుర్దాయం తక్కువ, అదేవిధంగా బుద్ధి తక్కువ. ఏ విధంగా చూసినా కూడా మంద సుమంద మతయో మంద భాగ్యం, మనం దురదృష్టవంతులం. ఆరోగ్యం సక్రమంగా ఉండదు, బుద్ధి పనిచేయదు, తెలివితేటలు సరిగ్గా ఉండవు, జ్ఞాపకం సరిగ్గా ఉండదు. మరి మనం ఏం చేయగలం? ఏం కోరుతున్నాడు కలియుగంలో ఉన్న జీవుల నుండి కృష్ణుడు? ఏమి చేస్తే ఈ ద్వంద్వాల నుంచి అతీతంగా ఉండగలరు, ద్వంద్వాల నుంచి బయటపడగలరు? ఏమని చెప్తున్నారు చైతన్య మహాప్రభు, హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలో నాస్తైవ 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 గతిరన్యథ. ఏమిటి ఈ కలియుగంలో ఉన్న జీవులారా, ఏం చేయాలి మీరు? హరినామం చేయాలి. నాస్తైవ 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 గతిరన్యథ, వేరే మార్గం లేదు. హరినామం అనేక విధాలుగా మనం చేస్తూ ఉండడం చూస్తున్నాం కలియుగంలో, అనేక సంప్రదాయాల్లో, ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క విధంగా. నేను అనేక సార్లు చెప్పాను ఈ విషయాన్ని. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీకృష్ణ శరణం మమ. అదేవిధంగా మనం ఈ బ్రహ్మ మధ్వ గౌడీ వైష్ణవ సంప్రదాయంలో మనం ఏం చేస్తున్నాం? హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఇవన్నీ కూడా హరి యొక్క నామాలే, అన్ని కూడా సమానమైన శక్తివంతమైనవే. హరినామాలు అన్ని కూడా పరిపూర్ణమైన శక్తి. హరి ఏ విధంగా, కృష్ణుడు ఏ విధంగా శక్తివంతమైన వాడు, ఆయన యొక్క నామాలు కూడా అంత శక్తివంతమైన. ఇంకా గొప్పతనం ఏమిటంటే, భగవంతుడి కంటే భగవంతుడి యొక్క నామం చాలా దయగలదన్నమాట. ఎందువలన? మనం భగవంతుడిని నేరుగా చూడలేం ఆయన విగ్రహాన్ని, కానీ భగవంతుడి యొక్క నామాన్ని మనం నాలుగు ద్వారా ఉచ్చరించవచ్చు, చెవుల ద్వారా వినవచ్చు. ఈ అవకాశం మనం ఎటువంటి ప్రదేశంలో ఉన్నా ఈ మహామంత్రాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని చేయవచ్చు. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. మరి కలియుగం మనం చేయవలసింది భగవంతుడి యొక్క సంతృష్టి కోసం. ఇవి ఇంకా ఏం చేయొచ్చు భగవంతుడి యొక్క సంతృష్టి కోసం? కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమిటి? పాపకృత్యాలు చేయకుండా ఉండే నియమాలు. ఏమిటి? మాంసం మాంసభక్షణ చేయకూడదు, మద్యం సేవించరాదు, జోదమాడరాదు, వ్యభిచరించరాదు. ఇవన్నీ కూడా భగవంతుడికి సంతోషాన్ని ఇస్తాయి ఎవరైతే ఇవి ఆచరిస్తున్నారో. ఎవరైతే వీటిని కృష్ణుడి యొక్క ఆనందం కోసం ఆచరిస్తారో అవి కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తాయి. కానీ కొంతమంది ఆరోగ్యం బాగుంటుందని మాంసాన్ని తినరు, అది కృష్ణుడికి ఏమంత ఆనందాన్ని ఇవ్వదు. ఎందువల్లంటే ప్రస్తుతం ఆరోగ్యం బాగుందని తినరు, తర్వాత రోజు ఇంకొకటి ఏదో తెలిస్తే మళ్ళీ తినడం మొదలు పెడతారు. కానీ ఇవన్నీ కృష్ణుడికి ఇష్టం లేదు, శాస్త్రంలో ఇలా మనం మనిషి యొక్క ప్రవర్తన ఇలా ఉండాలని ఎవరైతే తెలుసుకొని చేస్తారో అది కృష్ణుడికి ఆనందం. అది ఎందువలన? సరైన అవగాహన. అది ఈరోజు మాంసం వదిలేయడం, మళ్ళీ రేపు తినడం, లేదా ఈరోజు జోదం ఆడడం వదిలేయడం, ఎందుకని మనసు బాగాలేదు మళ్ళీ మొదలు పెట్టడం, ఇవన్నీ ఏంటి? ద్వంద్వాలు. ఇదంతా కూడా మనసు ద్వారా జరుగుతున్నాయి ఇవన్నీ. ఇచ్ఛా ద్వేష సముద్వేన ద్వంద్వ మోహేన భారత, కృష్ణుడు చెప్తున్నాడు. ఇవంతా జీవులందరూ కూడా ఈ మోహంలో ఎలా కొట్టుకుపోతున్నారంటే ఇచ్ఛా ద్వేషం, కోరిక ద్వేషం, ఇవన్నీ కూడా మనసు యొక్క స్థాయిలో జరుగుతున్నాయి. కానీ బుద్ధి అనేది పనిచేయడం లేదు. అక్కడ బుద్ధి ఎప్పుడు పనిచేస్తుంది? ఎప్పుడైతే మనకి ఇవన్నీ కూడా మన యొక్క కర్మల వల్ల మనం అనుభవిస్తున్నాం అని ఆ బుద్ధి ఉపయోగించినట్లయితే అప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా బుద్ధి పూర్తిగా ఎప్పుడు వికసిస్తుందంటే మనమందరం కూడా భగవంతుడి యొక్క అంశలం, తిరిగి భగవంతుడికి శరణాగతి పొందడమే మన యొక్క లక్ష్యం, అప్పుడే మనం ఆనందంగా ఉంటాం అని ఎవరైతే తెలుసుకోగలరు అదే మన యొక్క సహజమైన స్థితి అని, అది పరిపూర్ణమైన జ్ఞానం అని చెప్తున్నారు. దాన్నే పరిపూర్ణ జ్ఞానం. అప్పటి వరకు ఏదైతే అవగాహన ఉందో నేను కేవలం ఆత్మని అని తెలుసుకోవడం అనేది పరిపూర్ణమైన జ్ఞానం కాదు. కృష్ణుడు భగవంతుడు, నేను ఆయన సేవకుడిని అని తెలుసుకోవడం పరిపూర్ణమైన జ్ఞానం. కేవలం నేను శరీరం కాదు ఆత్మని అని తెలుసుకోవడం పాక్షికమైన జ్ఞానం. అది జ్ఞానంలో మొదటి పెట్టే కానీ పరిపూర్ణమైంది కాదు. కానీ కృష్ణుడు భగవంతుడు, నేను ఆయన సేవకుడిని, నిత్యం నేను ఆయన సేవలో నిమగ్నం అవ్వడమే నా యొక్క లక్ష్యం, నా యొక్క సహజమైన స్థితి అని ఎవరైతే తెలుసుకుంటారో అది పరిపూర్ణమైన జ్ఞానం. మరి ఇప్పుడు మాయకి మనం ఏ విధంగా ఈ యొక్క మనసు యొక్క అధీనంలో ఏం చేస్తున్నాం? ఈ ద్వంద్వాలకి గురవుతూ ఉన్నాం. ఏంటి మాన అవమానాలు, సుఖ దుఃఖాలు, అదేవిధంగా స్త్రీని, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనే భావన కూడా ఈ ద్వంద్వాలే. అఫ్కోర్స్ మనకేంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక శరీరం, ఒక విధమైన శరీరం మనకు ఉండొచ్చు, మనకి స్త్రీ శరీరం లేదా పురుషుడి శరీరం ఉండవచ్చు. కానీ నిజానికి ఆత్మకి ఇవి రెండు లేవు, స్త్రీ శరీరం, పురుషుడి శరీరం. ఆత్మగ్రంథం ఏమిటి? నిజమైంది, నిజమైన స్థితి కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నం అవడం, అది ఏ శరీరమైనా ఉండొచ్చు. ఇది ఆత్మ యొక్క సహజమైన స్థితి. అది ఎటువంటి జీవి, అన్ని జీవులకి ఇదే జ్ఞానం అనమాట. అన్ని జీవుల యొక్క సహజమైన స్థితి కృష్ణుడి సేవలో ఉండడం. జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస, జీవి యొక్క సహజమైన స్వరూపం కృష్ణుడి నిత్యదాసుగా ఉండడం. అది మనిషి జన్మలో మనం తెలుసుకొని దానికోసం ప్రయత్నం చేయగలం, చేయడానికి అవకాశం ఉంది. మిగతా జీవుల్లో ఆ యొక్క అవకాశం అనేది లేదు, వాళ్ళ యొక్క బుద్ధి అనేది ఇంకా వికసించలేదు. కానీ మనిషి జీవితంలో మన యొక్క బుద్ధిని ఉపయోగించి భగవంతుని తెలుసుకొని భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమయ్యే సహజమైన స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంది. కనుక మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, మనకి అనేకమైన, చాలా మంది చెప్తుంటారు మీరు మందిరానికి రండి, ఆదివారం కార్యక్రమానికి రండి అంటే మాకు అనేకమైన పనులు ఉన్నాయి, ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, తర్వాత వస్తాం, సమయం లేదు, ఈ విధంగా చెప్తుంటారు. ఇవన్నీ ఏంటి? ద్వంద్వాలు, కష్టం సుఖం ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. కష్టం అని చెప్తారు ఇప్పుడు మేము అడిగితే రావడానికి, కానీ సుఖం ఉన్నప్పుడు వస్తారంటే అసలే మర్చిపోతారు పూర్తిగా. కాబట్టి ఎప్పటికీ మనం భగవంతుని చేరుకోలేము, ఈ కష్ట సుఖాలను ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇవి ఉన్నప్పటికీ కూడా మనం భగవంతుడి గురించి తెలుసుకోవడానికి, ఆ జ్ఞానం పొందడానికి, భగవంతుని సేవించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడే ఈ ద్వంద్వాల నుంచి బయటపడి మనం భగవంతుడిని చేరుకోగలం, భగవంతుడి యొక్క ప్రేమని పొందగలం. కాబట్టి తక్షణం మనం చేయవలసిన కర్తవ్యం ఏంటంటే హరినామం చేయడం మొదలు పెట్టడం, హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతినిత్యం కూడా జపించడం, అదేవిధంగా శ్రీల ప్రభుపాదులు వరించిన భగవద్గీత యథాతథం చదవడం, శ్రీమద్ భాగవతం మనకి ప్రభుపాదులు వరించారు ఇవన్నీ కూడా మనం చదవడం. వీటన్నిటికంటే ముఖ్యమైనది సాధువుల యొక్క సాంగత్యం, భక్తుల యొక్క సాంగత్యం. ఎందువలన ఇవన్నీ విషయాలు మనకి వాళ్ళ యొక్క సాంగత్యం ద్వారా తెలుస్తాయి. సాంగత్యం ద్వారా మనం కూడా మారతాం. వాళ్ళు ఎట్లాగా ఉన్నారో భగవంతుడి సేవలో అలా కూడా మనం కూడా తయారవ్వాలంటే వాళ్ళ యొక్క సాంగత్యం చాలా ముఖ్యం. ఎందుకని కృష్ణుడు చెప్తున్నాడు, భక్త్యా మామ అభిజానాతి, నన్ను భక్తి ద్వారా, భక్తుల ద్వారా తెలుసుకోగలం. అంతేగాని మనం కేవలం భగవద్గీత ఉపనిషత్తులో పురాణాలు చదివి మనం భగవంతుని తెలుసుకోలేము, భగవంతుడి దగ్గరికి చేరుకోలేము, భగవంతుడి యొక్క, కృష్ణుడి యొక్క ప్రేమను పొందలేము. మరి ఎలా పొందగలం? భక్త్యా మామ అభిజానాతి, భక్తి ద్వారా మరియు భక్తుల ద్వారా నన్ను తెలుసుకోగలం, తెలుసుకోగలవు అని చెప్తున్నాడు కృష్ణుడు. కాబట్టి భక్తుల యొక్క సాంగత్యం, భక్తి యొక్క సేవ చేసే విధానం తెలుసుకోవడం ముఖ్యం. అప్పుడు మనం కృష్ణుని అర్థం చేసుకోగలం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ, శ్రీల ప్రభుపాదకి జయ.